विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतज्ञं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रियं च वरदं वन्दे शिवं शङ्करं
అసలు వేదం అనుకున్నదే ఒక పవిత్రత, మాధుర్యం. పూర్వం నేను అలాంటి వేదధ్వని విన్నానండి. చాలా కాలం క్రితం సరిపల్లి మా అగ్రహారంలో మహానుభావులైన వేద పండితులు ఉండేవారు. వాళ్ళు వేదం చదువుతున్నారా లేక మధురంగా ఘంటసాలలాగా పాడుతున్నారా అన్నంత మధురంగా ఉండేది. సామవేదం చదివేవాడు ఒక ఆయన, ఇక ఆ పోట ఇంటికి వెళ్ళబుద్ధేసేది కాదనమాట. మళ్ళీ అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయి, అటువంటి మధుర కంఠాలు ఎప్పుడు విందామా అనిపిస్తుంది అనమాట నాకు. ఒక్కొక్కడికి భగవంతుడు ఒక్కొక్క స్వరం ఇస్తాడు, అందరూ ఒకే రకంగా చదవలేరు కదా. ఒక్కొక్కడికి మాధుర్యం ఉంటుంది. ఏ భగవంతుడు ఒక్కొక్కడికి ఒక శక్తి ఇస్తాడు. ఆ పుణ్యాత్ములు వేదం చదువుతూ ఉంటే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అనమాట. మా చిన్నప్పుడు ఎక్కువగా జరిగే వేదసభలు, ఆ తర్వాత నేను అనుకునేవాడిని మళ్ళీ ఇంత గొప్ప వేదసభలు ఎక్కడ దొరుకుతాయా అంటే పీఠాధిపతుల దగ్గర తిరగడం గొప్ప. ఇప్పుడు అక్కడ సాక్షాత్తు నాలుగు వేదములు నాలుగు రూపములు ధరించి శివుని చుట్టూ చేరాయి, శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాయి. ఆ స్తోత్రాన్ని విన్న దేవతలకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పరమాత్ముని స్తోత్రం మధురంగా జరుగుతుంటే ఎవరికి మాత్రం ఉత్సాహం ఉండదండి. ఇంతలో తమాషా జరిగింది. అక్కడికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఈ ఇద్దరు స్త్రీలు శివుడికి ఎడమ కుడివైపులు నిలబడ్డారు. ఆ స్త్రీలు ఎవరు అని దేవతలు అనుకుంటూ ఉండగా, ఆహాహా, ఈవిడ గంగ, ఈవిడ యమున, ఈ ఇద్దరు స్త్రీ రూపాల్లో శివుణ్ణి పూజిస్తున్నారు అని పక్కనున్న ప్రమదగణాలు అనుకుంటూ ఉంటే విన్నారు వీళ్ళు. దాన్ని బట్టి వచ్చిన వాళ్ళు గంగా యమున అని అర్థమైంది. నదులు స్త్రీ రూపం ధరించి స్తోత్రం చేశాయి. అందులో గంగ ఎప్పుడు శివుడి శిరస్సునే ఉంటుందయ్య, యమున అనేది ఏమో ఎప్పుడు ఆయన పాదాల దగ్గరే ఉంటుంది. అందువల్ల ఆ ఇద్దరు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థన చేశారు. ఒక ఈ శివ పంచాక్షరి స్తోత్రాలు ఉంటుందండి, తస్మై మకారాయ నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ, తస్మై శికారాయ నమః శివాయ. ఆ స్తోత్రాలు రోజు చదవాలండి, వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు స్తోత్రాలు చేయాలన్నమాట. విశ్వనాథుని యొక్క స్తోత్రాల్లో ఇటువంటి అపూర్వమైనటువంటి భావాలు ఉంటాయి. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. కాశీ విశ్వేశ్వరుణ్ణి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ శ్లోకంతో తలుచుకోండి. విశ్వేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆయనకి జటాకలాపం ఉంది, జటాజోటం ఉంది, జడలు అట్టగట్టు ఉన్నాయి. ఈ జడల్లో ఎప్పుడూ గంగానది గిర్రును తిరుగుతూ ఉంటుందిట, సుడులు తిరుగుతూ ఉంటుంది ఆయన జడల్లో. గంగానది డ్యాము దగ్గర నీళ్లు సుడులు తిరిగినట్టుగా తిరుగుతుంది అనమాట. అది కూడా రమణీయ జటాకలాపం, అందమైన జడలు అనమాట. కొంతమంది జుట్టు అందంగా ఉంటుంది కుమారుడు, కొంతమంది జుట్టు ఉంటుంది గురుసుగా అసహ్యంగా ఉంటుంది. శివుడి జుట్టు ఎంత మృదువుగా ఉంటుందో, అసలు జుట్టు చూస్తేనే మనకు ఆనందం కలుగుతుందిట. అందుకే ఎక్కువ మంది మీరు చూడండి, శివుడి యొక్క కేశములను జటా జోటాలని ఎక్కువ వర్ణించారు, జడల్నే వర్ణించారు. రావణాసురుడు అలాగే వర్ణించాడు, వేదములు అలాగే వర్ణించాయి. రావణుడు కూడా జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింపనిద్దిరి అన్నాడు, ఎత్తుకోవడమే జటా కటాహం అన్నాడు. ఆయన జడలు ఓ పెద్ద గిన్నెట, ఆయన జడలే ఓ పెద్ద దబరా గిన్నె. పెద్ద పెద్ద అన్నాలు వండడానికి, పులిహారులు వండడానికి గిన్నెలు పెడతారు సరే, అలాంటి గిన్నెట. ఆ గిన్నెలో పోసిన నీళ్లలో ఉందిట గంగ. ఆ గిన్నెలో, దబరా గిన్నెలో గంగానది గర్రం తిరుగుతోందిట. బయటకు వద్దామని ప్రయత్నిస్తోంది, కానీ ప్రయత్నిస్తున్నావండి బయటికి రాకుండా శివుడు డ్యాము కట్టినట్టుగా జడలతో బంధించాట. అందుకని ఆయన జడలనే గిన్నెలో పడి బయటికి రాలేక గజగజలాడుతోంది గంగ అంటాడు ఆయన. అప్పుడేమో మళ్ళీ శివుడు జాలిపడి, పోన్లే లోపల నానా యాతన పడుతున్నట్టున్నావు, కొంచెం భూలోకానికి వెళ్ళు అని ఇలా పాయని బయటికి లాగాడు. అంటే ఒక డ్యాములో ఒక గేటు తీశాడు, ఈ గేట్లోంచి గంగ భూలోకానికి వచ్చింది. ఈ గేట్ ఏమో ఈ మధ్యన కొంచెం పెద్ద చేసి విడిచిపెట్టాడు, అందుకే నాలుగు రాష్ట్రాల్లో వరదలు వస్తున్నాయి. అందువల్ల ఈ డ్యాము మళ్ళీ వచ్చి భూలోకంలో ఉన్న డ్యాముల్లో పడింది. శివుడి జటాజుటలు ఒరిజినల్వి. ఇలా అందరూ కూడా శివుడి జటలతో మొదలు పెడతారు వర్ణన చేసేటప్పుడు. ఎందుకంటే శివుడికి పాదముల కంటే జడలంటే ఎక్కువ ఇష్టమట. ఆయన ఎప్పుడూ చెప్పాడు, నా జటలను వర్ణించిన వాడు ధూర్జటి ధూర్జటి అని నన్ను పిలిచిన వాడిని నేను తొందరగా అనుగ్రహిస్తాను, నాకు ఈ జడలు ఇష్టం, కారణం ఈ జడలలో గంగ ఉన్నది గనక. గంగ కంటే పవిత్రమైన వస్తువు, నాకు ఇష్టమైన వస్తువు మరొకటి లేదని చెప్పాడు ఆయన. సాధారణంగా దేవతల్ని గట్టి కొట్టచ్చు, కొట్టేది పుట్టుకోపుట్టుకు. దేవతలకు ఎప్పుడు పాదాలు పట్టుకోవాలి, గురువులు పాదాలు పట్టుకోవాలి కదా, మరి ఆయన జగద్గురువు కదా, అయినా ఎందుకు జడలంటే? ఆయనకి గంగ అంటే ఇష్టం, పవిత్రమైన గంగ అంటే. ఆ గంగని జడల్లో పెట్టుకోవడం వల్ల జటాజూటములతో మొదలు పెట్టండి అన్నాడు ఆయన. అటువంటి పరమాత్ముణ్ణి చూశారు దేవతలు, గంగా యమునల యొక్క ప్రార్థనములు స్వీకరిస్తున్న శివుణ్ణి చూచారు. అక్కడ రాశారండి వాళ్ళంతా, సంతోష సలిలే క్షణ అంటే సంతోషంతో కన్నీళ్లు కారిపోతున్నాయి. ఈ క్షణాహ కళ్ళు కలిగిన వారు, సలిలే క్షణాహ కన్నీళ్లతో ఉన్న కళ్ళు కలిగిన వాళ్ళు. ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఆనందంతో, సంతోష సలీలే క్షణాహ ఆనందంతో కన్నీళ్లు కారిపోతున్నాయి అనమాట. కొంతమందికి ఆనందం వస్తే కళ్ళు ఎర్రబడతాయి, ఆనందం ఎక్కువైపోతే కన్నీళ్ళు వస్తాయి. అలా వాళ్ళు ఎర్రబడిన కళ్ళతో కన్నీళ్లు కారుస్తూ శివుడి దగ్గర అలా ఉండిపోయారు. వచ్చిన పని మర్చిపోయారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు ఆనందం ఎక్కువైపోతే ఎందుకు వచ్చామో మర్చిపోతాం. వాళ్ళు కూడా ఆనందంతో తమను తాము మరిచిపోయారు. ఇంతలో ఇంద్రుడు దండవత్ కర్ర పడ్డట్టుగా కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన పడగానే మిగతా వాళ్ళంతా పడ్డారు, అందరూ వినయంతో నమస్కరించారు. ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదా? శివునకు రాగానే ఈ దేవతల్ని చూడగానే వారు ఎందుకు వచ్చారో తెలుసుండి కూడా ఏమి ఎరగనట్టుగా మంగళకరమైన మాటలతో మధురమైన మాటలతో ఇలా అన్నట్ట, ఏం నాయనలారా ఏం పని మీద వచ్చారు? ఏదో ఒక పని లేకుండా సరదా కోసం దేవతలు రారు? నా శాసనం వల్ల లోకాలన్నీ సుఖంగా బ్రతుకుతున్నాయా? జగత్తంతా మంగళకరంగానే ఉంది కదా, అమంగళములు లేవు కదా. బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడా, విష్ణువు పోషణ చేస్తున్నాడా, ఇంద్రాది దేవతలారా దేవతల్ని మానవుల్ని మీరు అభివృద్ధి చేస్తున్నారా లేదా? ఏదో లేకపోతే మీరు ఎందుకు వస్తారు అనగానే, ప్రభు అన్నీ నీకు తెలుసు, అయినా మమ్మల్ని చెప్పమంటావా అన్నాడు ఇంద్రుడు చాలా తెలివిగా. ఇంకెందుకు మీరు చెప్పడం? బ్రహ్మ విష్ణువుల యుద్ధం వల్ల మీకు లోకాలకి హాని జరుగుతుందని నాకు తెలుసు. ఆ యుద్ధం ఎందుకు ఏర్పడిందో కూడా నాకు తెలుసు. ఇదంతా నా సంకల్పమే. ఈ యుద్ధమే జరగకపోతే లోకాలు భవిష్యత్తులో శ్రేయస్సుతో ఉండవు. లోకశ్రేయస్సు కోసం, లోక ప్రేయస్సు కోసం నేను ఈ యుద్ధాన్ని కల్పించాను, ఆ యుద్ధాన్ని నేనే ఆపుతాను. ప్రస్తుతం కాలం బాలేక రజోగుణ ప్రధానులై వారిద్దరూ యుద్ధం చేస్తున్నారు. చివరికి ఆ యుద్ధం లోకాలకి మంగళకరంగా పరిణమిస్తుంది. మీరు నిశ్చింతగా మీ దారిని మీరు పొండి అని ప్రమదగణాలారా మనం అదృశ్య రూపంతో యుద్ధానికి వెడదాం నడవండి అన్నాడు ఆయన. వెంటనే దేవతలంతా శివుడికి ముందు ప్రయాణం అయ్యారు. ఆ వెనక ప్రమథగణాలు శివుడి కోసం ఒక రథం సిద్ధం చేశారు. అది ఓంకార రథం. ఆ రథం కొన్ని వేల చక్రములతో, వేలాది గుర్రములతో పోంచబడినటువంటి అపూర్వమైన రథం. ఆ రథంలో పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఎక్కాడు. ప్రమథ గణాలు కొందరు ముందు, రథానికి కొంతమంది వెనక ఉన్నారు. వీళ్ళంతా జయహో పరమేశ్వర, జై 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 అంటున్నారు. ఓంకారాకారం కలిగి ఐదు మండపములతో అలంకరింపబడిన ఆ దివ్యరథంలో పరమేశ్వరుడు ప్రయాణమై వెడుతూ ఉండగా దారి పొడుగుతా పూలవృషం కురిపిస్తూనే ఉన్నారట ప్రమథ గణాలు. ముందు దేవతలు, ఆ వెనక గణాలు, గణాల తర్వాత శివుడి రథం, శివుడి రథం వెనక మళ్ళీ గణములు. ఇలా ప్రయాణం సాగింది. రంగురంగుల ధ్వజాలు ఉన్నాయట ఆ రథానికి. అదేమి రథం, కొన్ని వేల యోజనముల వైశాల్యం కలిగిన దివ్యరథం అది. సాధారణంగా ఆ రథంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ శివుడు, కొన్ని సందర్భాల్లోనే ఎక్కుతాట. అటువంటి రథం మీద ఎక్కి ఇప్పుడు ఆయన ప్రయాణమే వెళ్ళాడు. ఆకాశంలో ఉన్నాడు. ఈ బ్రహ్మ విష్ణువుల యొక్క యుద్ధాన్ని కొంచెంసేపు రహస్యంగా చూశాట. సమీక్షతు తయోర్యుద్ధం నిగూఢ అభ్రం సమాస్థిత. నిగూఢ అంటే కనపడకుండా రహస్యంగా ఆకాశంలోనే ఉండి బ్రహ్మ విష్ణువుల ఘోర యుద్ధాన్ని పరమేశ్వరుడు చూశాడు. ఈలోపు ఈ ప్రమథగణాలు జయహో పరమేశ్వరుడు అంటున్నారుగా, నిశ్శబ్దంగా ఉండండి, మీరు అరిస్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి మనం వచ్చినట్టు తెలియకూడదు, వాళ్ళని నేను అనుగ్రహించాలి. అందరూ నిశ్శబ్దం చుప్చాపరగానే టిక్కు అని అందరూ ఆగిపోయారట. ప్రమథగణాలు కొన్ని నియమం ఉందండోయ్, ఒక్కసారి పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తే ఇంక వాళ్ళు పొరపాటును కూడా శబ్దం చేయరు. శివుడు నిశ్శబ్దం అంటే మళ్ళీ మాట్లాడమనేదాకా కిక్కురు అనరు వాళ్ళు, అంత నిశ్శబ్దంగా ఉంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్. అందుకే మనం ప్రమథగణాలని చూచి కొన్ని నేర్చుకోవాలి. చూచి నేర్చుకోవాలంటే మా జీవితంలో ఎక్కడ చూసామండి అని మీరు అడగచ్చు. కళ్ళారా చూడాలంటే ఇలాగే చూడకల్లా, మనస్సుతో కూడా చూడొచ్చు. పురాణం వింటున్నాం కనుక ఓహో, ప్రమథ గణములు శివుడు చెబితే నిశ్శబ్దంగా ఉంటారు, శివుడు చెబితే అప్పుడే మాట్లాడతారు అని గ్రహించాలి. ఇప్పుడు ఆ వాతావరణం అంతా అక్కడ ప్రశాంతమైపోయింది. ఇక్కడ చెప్పారు, సమాప్త వాజ్య నిర్ఘోహ శాంత ఉరు గణ నిస్వన. మొత్తం గణముల యొక్క శబ్దమంతా శాంత శాంతమైపోయింది. వాద్య నిర్ఘోష సమాప్త, మొత్తం వాద్యముల యొక్క శబ్దం అయిపోయింది, అత్యంత నిశ్శబ్దం. దక్షిణామూర్తి దగ్గర ఎటువంటి ప్రశాంత వాతావరణం ఉంటుందో అటువంటి ప్రశాంత వాతావరణం అక్కడ ఏర్పడింది. ఇంతలో బ్రహ్మ విష్ణువులు, ఓయ్ మహేశ్వరమా, పాశుపతమా, విజృంభించండి, మొత్తం ఈ లోకాలను నాశనం చేయండి అన్నారు. ఈ అస్త్రములు వెనక్కెళ్ళాయి, మళ్ళీ ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు అస్త్రాలు మళ్ళీ ఇంకోసారి గట్టిగా తగిలింటే మాత్రం వాళ్ళు మళ్ళీ మంత్రం చదివారు కనుక ఈ లోకాలన్నీ తగలబడిపోయేవి. అప్పుడు శివుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పినవాడు టక్కన మాయమైపోయాడు. అలా మాయమైపోయాడు రథంలో. అప్పుడు జరిగింది ఒకటి, ఒక అద్భుతమైన దృశ్యం. మహానలస్తంభ విభీషణాకృతి బభూవతన్ మధ్యతయోస్స నిష్కళహ. పాశుపతాస్త్రం, మాహేశ్వరాస్త్రం వెనక్కి వెళ్ళాయి, మళ్ళీ ముందుకు రాబోతున్నాయి. ఈ మధ్య గ్యాప్ ఉంటుంది సమయం. ఆ సమయం కాస్త ఉన్న సమయంలో, అంటే అస్త్రం వెనక్కి వెళ్ళింది, ఈ అస్త్రం వెనక్కి వెళ్ళింది, మళ్ళీ ముందుకు రావాలి, ఈ రెండు తిరిగి ముందుకొచ్చి ఢీ కొట్టుకునే ఖాళీ సమయంలో ఆ రెండు అస్త్రములకి మధ్యలో ఒక అద్భుతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యింది. అయ్య బావ, ఏం అగ్నిస్తంభం అండి, కణకణ కణకణలాడిపోతున్న చింతనిప్పుల్లో ఉందా అగ్నిస్తంభం, అరుణవర్ణంలో ఉందా అగ్నిస్తంభం, ఎక్కడో ఆకాశంలో పైన ఉన్నది దాని శిరస్సు, ఎక్కడో పాతాళంలోకి అట్టడుకు వెళ్ళిపోయింది మూలం. అంటే ఎక్కడ లోతులో ఉందో తెలియదు, శిరస్సు తెలియటంలా, ఆది తెలియటం లేదు, అంతం తెలియటం లేదు, వీళ్ళిద్దరికీ మధ్యలో కొంత భాగం మాత్రం కనపడింది. చెప్పాలి కాబట్టి చెబుతున్నాం కానీ కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉందటది. అది ఎన్ని కోట్ల సూర్యులో మానవ మాత్రుడికి తెలియదు. అనేక కోటి సూర్యుల మహా కాంతితో వెలిగిపోతున్న అగ్నిస్తంభం అది. గుండ్రంగా ఉంది, నిలువుగా ఉంది, పొడుగ్గా ఉంది. అది మొట్టమొదటి లింగం. అంతవరకు అసలు లింగం అనే రూపమే లేదు లోకంలో. లింగాన్ని చూపించడానికి, లోకమునకు శివలింగం అనేది ఒకటి అందించడానికి పరమాత్ముడు ఎంత యుద్ధం సృష్టించాడు, ఆ ఇద్దరు యుద్ధం మధ్యలో ఒక లింగం ధరించాడు, ఆ అగ్ని లింగం అది. అది కూడా మామూలు లింగం కాదు, మహాగ్ని లింగం. ఈ అగ్నిలింగం ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం పై వరకు వెళ్ళింది కదా, అందుకే అది ఎంత ఎక్కడ ఎలా ఉందో తెలియదు. అప్పుడు వేదములు ఉన్నాయట, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది అంటే అది ఎక్కడ మొదలయ్యిందో తెలియదు. మొత్తం ఆకాశమంతా వ్యాపించింది, శిరస్సు ఎక్కడుందో తెలియటం లేదు. మొత్తం భువన బ్రహ్మాండములంతా నిండి ఉంది. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ఇంకా ప్రకాశం, ఆ కాంతి ఎంత అంత అని చెప్పలేము, అంతలా ధగ 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 వెలిగిపోతుంది, అగ్నిజ్వాలల వంటి కాంతితో వెలిగిపోతున్నది. అటువంటి ఒకనొక జ్యోతిర్లింగం, స్ఫటికాకారంలో ఉన్న లింగం, సమస్త లోకాల్లో వ్యాపించి ఉన్నది. అటువంటి లింగమును చూచారు దేవతలు. అప్పుడేం జరిగింది, బ్రహ్మగారు వేసిన పాశుపతాస్త్రం, విష్ణువు వేసిన మాహేశ్వరాస్త్రం, రెండస్త్రములు ఈ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. ఇంక యుద్ధం ఎక్కడుంది, రెండు అందులో జీర్ణమైపోయాయి. సముద్రం దగ్గరికి వెళ్ళి రెండు చెంబులు నీళ్లు పోస్తే ఈ చెంబులు నీళ్లు కనపడతాయా, ఇవి చెంబులు, అది ఏకంగా పెద్ద అంబురాశి, ఇది చెంబురాశి. చెంబులు నీళ్లు ఎలా సముద్రంలో కలిసిపోతే అస్తిత్వం కోల్పోతాయో, ఇంత భయంకరమైన అస్త్రములు కూడా ఈ మహాగ్ని స్తంభలింగంలో కలిసిపోయి అదృశ్యమైపోయాయి. అప్పటి వరకు లోకాలు కాలిపోతున్నవి కాస్త మళ్ళీ యథాప్రకారం అయ్యాయి. ఇప్పుడు ఆ లోకాలు కాలిపోవడం ఆగిపోయింది, కానీ వీళ్ళిద్దరికీ మధ్యలో అగ్నిస్తంభం కనపడింది. ఆ అగ్నిస్తంభాన్ని చూడగానే ఆశ్చర్యపోయారు ఎవరు, ఇటు బ్రహ్మగారు ఇటు విష్ణువు కూడా. వాళ్ళు అనుకున్నారట, ఏమి ఆశ్చర్యం ఇది, భయంకరమైన మన అస్త్రాగ్నిజ్వాలలు కూడా ఈ స్తంభంలో కలిసిపోయాయి. ఏమిటి ఈ అగ్నిస్తంభం, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ విచిత్రాకారం, అసలు ఎవరి ఆకారం, ఎవరి వల్ల ఇలా వచ్చింది, చూడ్డానికి కూడా భయంకరంగా ఉంది. ఇది దుర్నిరీక్ష్యము, ఈక్ష్యము అంటే చూడదగినది, నిరీక్ష్యము చక్కగా చూడదగినది, దుర్నిరీక్ష్యం చూడ్డానికి భయంకరంగా ఉన్నదని అర్థం అన్నమాట. ఒకసారి ఆలోచించండి, మామూలుగానే అగ్నిజ్వాలలు కనపడితే కాసేపు చూడలేం, అటువంటిది కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఒక అగ్నిస్తంభం వెలిగిపోతుంటే అటువంటి స్తంభముని ఎవడన్నా చూడగలడా? కోటి సూర్యులు ఎందుకండి, ఒక్క సూర్యుడినే చూడలేం. మధ్యాహ్నం పూట గుంటూరులో నిలబడి ఏ రైల్పేటలోనో ఓవర్ బ్రిడ్జి మీదో మా బిల్డింగ్ పైన నిలబడి సూర్యుడికే చూస్తే ఆ తర్వాత కళ్ళు బయర్లు గమ్ముతాయి. అటువంటిది ఒక సూర్యుని చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతాయి. కొన్ని కోట్ల సూర్యుల కాంతితోటి ఏం కనబడతాడు మనిషి? దాంతో వీళ్ళకి విస్మయం కలిగింది. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి ఇలా అన్నది, నాయనలారా నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే తండ్రి అంటే నేను తండ్రి అని మీరు ఇందాక వాదోపవాదాలు చేసుకుని మీ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి, మేమే గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి యుద్ధం చేశారు కదా, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను తెలుస్తాను. మీలో ఒకరు అడుక్కి వెళ్ళి మూలం చూడండి, ఈ లింగం ఎక్కడ పుట్టిందో దాని ఆది కనిపెట్టండి. ఒకరు పైకి వెళ్ళి ఈ లింగం ఎక్కడ అంతమయ్యిందో తెలుసుకుని ఆ చిట్ట చివరి భాగాన్ని చూడండి. ఆద్యంతములు చూసి మీ ఇద్దరిలో మళ్ళీ ఎవరు ఇదే ప్రాంతమునకు వస్తారో ముందుగా వాళ్ళు మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు ముందుగా రావాలి. ఒకళ్ళు కిందకి వెళ్ళండి, ఒకళ్ళు పైకి వెళ్ళండి, ఒకళ్ళు కింద ఉన్న ప్రాంతం అట్టడుగు భాగం చూడండి, ఒకళ్ళు అంతం చూడండి, చూసి ఇదే ప్రాంతానికి రండి. అలా ఇద్దరిలో ఎవరు ముందుగా వస్తారో ఆద్యంతములు చూసి వాళ్ళు గొప్పవాళ్ళు. అనగా ఇద్దరం ఒకే చోటకి వెళ్ళడం బాగుండదు, ఎవరు విజయం పొందుతామో తెలియదు. కాబట్టి ఈ లింగం చెప్పినట్టుగా మనం ఒకళ్ళం ఆది ఒకళ్ళు అంతం చూసి ఇక్కడికి మళ్ళీ తిరిగి వద్దాం, ముందు వచ్చిన వాళ్ళే విజయం పొందిన వాళ్ళు అనుకున్నారు. కిందకి వెళ్ళాలంటే మాటలు కాదుగా, అలా భూమి కిందకి ఎక్కడికో ఉంది కాబట్టి భూమిని తవ్వుకుని వెళ్ళాలంటే వరాహ రూపం అయితే బాగుంటుంది అనుకున్నాడు విష్ణువు. నేను ఆది చూస్తాను, తెల్లని వరాహ రూపంతో వెళ్ళి ఆది చూసి వస్తాను అన్నాడు విష్ణువు. వెంటనే ఆయన శ్రాంతస్స శోకరహరిహి ప్రాపపూర్వం రణాంగణం. అందరూ చూస్తూ ఉండగానే, దేవతలు చూస్తున్నారు పైనుంచి, బ్రహ్మ చూస్తూ ఉండగా శ్వేతవరాహ రూపం ధరించాడు, తెల్లని పంది రూపం ధరించాడు, భూమిని తవ్వుకుంటూ అలా అడుక్కుపోయాడు అడుగునున్న మూల చూడ్డానికి. అప్పటి నుంచి ఈ కల్పమునకు శ్వేతవరాహ కల్పమని పేరు వచ్చింది. ఇక ఇప్పుడు బ్రహ్మగారు హంసరూపం ధరించాడు. హంస అయితే ఎంత దూరమైన వెళ్ళగలదు కనుక బ్రహ్మహంసగా మారి దివ్యరూపంతో పైకి ఎగిరాడు. ఆయన ఆయన ఆకాశంలో పైకెగిరి శివుడి యొక్క లింగం పైభాగం, శీర్ష భాగం, చిట్ట చివరి భాగం చూద్దామని బయలుదేరాడు. పాపం విష్ణువు కిందకి దిగి 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 ఎంత దూరం వెళ్ళి అలా వెడుతూనే ఉంది. అంటే మన ప్రయత్నంతో అడుగు భాగం చూడలేము, ఆదిని కనుక్కోలేను అనుకుని మళ్ళీ యథాస్థానానికి వచ్చి అలిసిపోయి లింగం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడే కూర్చుని వినయంగా లింగానికి నమస్కరించుకుంటూ కూర్చున్నాడు. ఇక బ్రహ్మగారు అలా ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాడు, ఎగురుతూనే ఉన్నాడు. ఆయనకి అలసట వచ్చింది, కానీ శిరస్సం కనపడటం లేదట, శిరస్సు కనపడటం లేదు. ఆ సమయంలో ఆయనకి ఒక పువ్వు కనపడింది. దదర్శ కేతకీ పుష్పం కించిద్ విచ్యుతమద్భుతం, కొంచెం వికసించిన ఒక అద్భుతమైన మొగలి పువ్వు ఆకాశం నుంచి కిందకి దిగుతోంది. బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగింది. నేనే ఇక్కడ దాకా ఎగరడానికి నానా యాతన పడ్డాను, మహాయాతన పడ్డాను, అటువంటిది ఒక పువ్వు నాకంటే ఎత్తు నుంచి కిందకి దిగుతోంది, ఈ పువ్వు నాకంటే గొప్పదేమో అనిపించింది ఆయనకి. బ్రహ్మంతటి వాడు పైకి ఎగురుతూ ఎగురుతూ అలిసిపోయాడు. చాలా కాలం పట్టింది ఆయనకి ఎగరడానికి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ లింగం పుట్టి మళ్ళీ ఏడాది అవుతున్నంత సమయం పట్టిందిట. అయినా ఎగరలేకపోతున్నాడు, తల కనపడ్డంలా. కానీ పైనుంచి ఓ మొగలి పువ్వు దిగుతోంది. ఇప్పుడు ఈ మొగలు నాకంటే గొప్పదేమో, ఈ లెక్కన బ్రహ్మదేవుణ్ణి నేను ఏదో గొప్ప అని అనుకున్నాను, కానీ నన్ను మించిన వాళ్ళు ఉన్నారన్నమాట అనుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఒకడిని మించినవాడు ఒకడు ఉంటాడు. ఆ విషయం లోకానికి చెప్పడానికి ఇంత కథ నడిచింది. ఇప్పుడు ఆయనకి మతిపోయి మొగలి పువ్వు తన దగ్గరికి రాగానే, మొగలి మొగలి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. శివుడి శిరస్సు మీద నుంచి వస్తున్నానండి అంది. దాంతో బ్రహ్మగారికి మతి మళ్ళీ పోయింది. ఆయనకి ఐదు ముఖాలు ఉన్నాయి కదా, ఐదు ముఖాలు కిరీటాలు తీసి మరీ గోకేసుకున్నాడు. ఒక క్షణం బొరగొక్కోవడం ఉంటుందని మొగలి, పంచశీర్షాలు కలిగిన బ్రహ్మని నేను, సృష్టికర్తని, అటువంటిది నేనే శివుడి శిరస్సు చూడలేక నానాయాతన పడుతుంటే నువ్వెలా చూసావు అని అడిగాడు. నేను ఎక్కడ చూస్తానయ్యా, ఇదంతా శివానుగ్రహం. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను నేను. భూలోకంలో ఒక కుమ్మరివాడు, ఒక భక్తుడు ఉన్నాడు. వాడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడి విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం మీద నన్ను పెట్టాడు. ఎక్కడో భూలోకంలో ఒక కుమ్మరివాడు, మట్టి పరితోచుకునేవాడు, మట్టితో శివ విగ్రహం తయారు చేసి శివుడి యొక్క విగ్రహం శిరస్సు మీద తన దొడ్లో ఉన్న ఒక మొగలి పువ్వు పెడితే శివుడికి ఆనందం కలిగింది. ఆహా నాయన, నువ్వెంత భక్తుడివిరా, నువ్వు భక్తితో ఇచ్చిన ఈ పువ్వు స్వీకరిస్తున్నాను అని టక్కన కైలాసంలో ఉన్న తన నెత్తి మీదకి తీసుకెళ్ళాడు ఆయన. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది, ఇక్కడ మీరు భక్తితో ఒక బిల్వపత్రం వేస్తే ఇది శివుడికి వెడుతుందా లేదా అని ఏం బెంగపెట్టుకోక్కర్లా. మీరు కనుక భక్తితో సమర్పిస్తే తక్షణం ఆ పుష్పం పత్రి ఆయన దగ్గరికి వెళ్ళి తీరుతాయి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్యతి అన్నాడు పరమాత్ముడు. అందుకే ఒక ఆకైనా, నీరైనా, పుష్పమైనా, ఏదైనా భక్తితో ఇస్తే తక్షణం స్వీకరిస్తాడు ఆయన. ఈ పత్రి అక్కడికి పట్టుకుపోయట ఆయన నెత్తి మీదకి చేరింది. ఆయన ఇంతలో బ్రహ్మగారు పైకి రావడం చూసి, పెచ్చ బ్రహ్మ, నీ ప్రయత్నంతో ఎంత పైకి ఎగిరినా నా దగ్గరికి రాలేవు అని ఇలా తల ఊపాడు. కావాలని తల ఊపగానే మళ్ళీ ఆ తల మీద ఉన్న పువ్వు కిందకి జారిపోయింది. అలా శివుడు శిరఃకంపం చెయ్యడంతో పైనుంచి కిందకి జారాను. అర్థమైందా ఇప్పుడు, శివుడి శిరస్సు నుంచి వచ్చాను అనగా అప్పుడు బ్రహ్మగారు, ఓ మొగలి పువ్వ, నేను దాదాపు సంవత్సర కాలంగా పైకి ఎగురుతూనే ఉన్నాను, అయినా శివలింగం యొక్క అంతం చూడలేకపోయాను. దీన్ని బట్టి విష్ణువు కూడా ఆది చూసి ఉండడు. ఈ ఆద్యంతాలు చూడడం చాలా కష్టం. అందుకే పరమాత్ముడు అనాది మధ్యలయుడు, అంటే ఆద్యంతరహితుడు. ఆయనకి ఏది మొదలో ఏది అంతమో తెలియదు, అంతటా ఉంటాడు. మన ప్రయత్నముతో, జీవుల యొక్క ప్రయత్నముతో పరమాత్ముని ఆద్యంతములు చూడలేమని ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. అయినా నాకు ఒక పట్టుదల ఉంది. ఏమిటా పట్టుదల? ఏమైనా నేను విజయం పొందాలి, నేనే బ్రహ్మగారిని, నేనే గొప్పవాణ్ణి, విష్ణువుకి తండ్రిని అనిపించుకోవాలని ఉంది నాకు. దానికి నీ సాయం కావాలి. అనగా మొగలి పువ్వు, బ్రహ్మంత వాడికి నేను నీకు నేనేం సాయం చేస్తాను, నేను ఆస్ట్రాలో ఒక పువ్వుని ఒక రేకుని అంది. అమ్మమ్మ అంత మాట అనకు, రేకువైనా శివుడి శిరస్సు మీదకి వెళ్ళావు, అక్కడి నుంచి కిందకి దిగుతున్నావు, కాబట్టి నువ్వు రేకు కాదు, నా పాలిటి పెద్ద బాకువే, కాబట్టి నాకు సాయం చేయమనగానే మీరేం చెబితే చేస్తానండి. ఇప్పుడు నిన్ను వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెడతాను, వెళ్ళి నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం అంటాడు, ఈ మొగలి పువ్వే సాక్ష్యం అంటాను. అప్పుడు నువ్వు బ్రహ్మగారు శివుడి శిరస్సు చూశాడండి అని కొంచెం అసత్యం పలుకు. విట్నెస్ కావాలి, ఐ విట్నెస్ కదా, నువ్వే ఐ విట్నెస్ నాకు, కాబట్టి నువ్వు సాక్ష్యం పలుకు. సాక్ష్యం పలిగితే నేను నెగ్గుతాను, నేను విజయం పొందితే నీకు మంచి పదవి, నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా, అవి ఇచ్చేస్తాను. మన పార్టీ వాడివి నువ్వు, కాబట్టి నీకే ఇచ్చేస్తాను నామినేషన్ పదవులన్నీ. అనగా పదవి మాట పక్కన పెట్టు, బ్రహ్మంత వాడివి అడిగితే నీ మాట కాదంటానా, సన్లే అన్నది పాప మొగలి. గొప్పవాళ్ళు అడిగితే కొన్ని పనులు కాదనకూడదట, అందుకని బ్రహ్మగారి మాట కాదనలేకపోయింది పాపం మొగలి. కాకపోతే ఈ కాదనలేకపోవటం తర్వాత కొంత కొంప ముంచుతుందని గ్రహించలేకపోయింది. అది ఏం పరిణామానికి దారితీస్తుందో, ఇప్పుడు అవతల యుద్ధం ఎవరితో ఉందో గ్రహించలేకపోయింది అది. ఇప్పుడు బ్రహ్మగారి ఈ మొగలి పువ్వుని వెంట పెట్టుకుని లింగం ఆవిర్భవించిన స్థలానికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఇంకొక ఆవిడ కనబడ్డారండు. ఆవిడ ఒక ఆవు, కామధేను, స్వర్గలోకంలో ఉండే ఆవు. ఇప్పుడు ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. కామధేను, మొగలి పువ్వు శివుడి శిరస్సు మీదకి ఒక భక్తుడి వల్ల వెళ్ళింది, శివుడు తల ఊపడం వల్ల కిందకి దిగింది, కాబట్టి శివుడి తలను చూసింది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు కూడా శివుడి తల దగ్గరికి వెళ్ళి వస్తున్నావా, లేక ఎక్కడి నుంచి ఏమో వస్తున్నావా అని అడిగాడు బ్రహ్మ. నేను కూడా శివుడి శిరస్సు దగ్గరికి వెళ్ళానండోయ్, శివుడికి ఎందుకో క్షీరాభిషేకం చేయించుకోవాలనిపించింది, ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలనిపించింది, అందుకని వెంటనే కామధేను రమ్మని పిలిచాడు. శివుడు పిలవబట్టి ఆయన శిరస్సు దగ్గరికి వెళ్ళాను. శిరస్సు దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇటు పెట్టి పొదుగు నెత్తి మీద పెట్టి ఆయన నెత్తి మీద పొదుగుతోటి అభిషేకం చేసి శివుడికి క్షీరాభిషేకం శిరసాభిషేకం చేసి వస్తున్నానంది. హాసి, నువ్వెంత అదృష్టవంతురాలివే, ఈ మొగలి పువ్వు ఆయన నెత్తి మీదకి వెళ్ళి తిరిగి వస్తోంది, నువ్వు ఆయన శిరస్సు మీద పాలు పోసి వస్తున్నావు, పువ్వులు ఆవులు చేసుకున్న పుణ్యం నేను బ్రహ్మని చేసుకోలేదన్నమాట. సరే, ఏదైతే నాకు నువ్వు కూడా ఒక ఉపకారం చెయ్యాలి. నేను ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెడతాను, శివుడి శిరస్సు చూశానంటాను, ఈ మొగలి పువ్వు ఎలాగో సాక్ష్యం చెబుతుంది. ఒక సాక్ష్యం కంటే రెండు సాక్ష్యాలు ఉంటే మరింత బలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లో ఏం చేస్తారంటే, రిజిస్టర్ ఆఫీసులో ఇద్దరు సాక్ష్యాలు కావాలంటారు. ఎప్పుడు డబ్బులు పుచ్చుకునే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు అక్కడ, అందరికీ వాళ్ళే దండాలు, అందరికీ వాళ్ళే సంతకాలు పెడతారు. ఆ మధ్య రిజిస్ట్రేషన్ కోసం కాశీలో మా పీఠం రిజిస్ట్రేషన్ కోసం పెడితే అక్కడ ఇద్దరు కూర్చుని సాక్షి సంతకం కావాలా అండి, ఎక్కువ కలదండి 2000 కావాలండి అన్నాడు వాడు. మీకు తమాషా చెప్పనా, భగవంతుని అనుగ్రహం ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పాలి మీకు. ఈశ్వరుడి కటాక్షం ఎలా ఉంటుందో మీకు తెలుసు. చాలా కాలం నుంచి కాశీలో ఓ చిన్న పీఠం అంటే ఒక ఇల్లు గోలాంటిది కొనుక్కుని అక్కడే చివరి రోజుల్లో ఉండి తపస్సు చేసుకోవాలని నేను ఎన్నాళ్ళ నుంచో అనుకున్నాను. ఇలా ఉండగా కిందటి సంవత్సరం అంటే 2018 ఉపన్యాసానికి అమెరికా వెళ్ళా. అక్కడ కోడే జగదీష్ గారని అయోవా స్టేట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమ భక్తుడు, మామూలు భక్తుడు కాదు. గురువుగారు, ఏం చేస్తే మా శిష్యులు మీకు కాశీపీఠం వస్తుందండి అన్నాడు ఆయన. మీ గురువుగారు కాశీలో ఉండాలి అనుకుని మీరు భక్తితో 40 కాలభైరవ అష్టకం నా కోసం పారాయణ చేయండి అన్న. నాకు నేను పారాయణ చేసుకుంటే ఫలితం కాదు, నా కోసం నేను చేసుకోను, నా కోసం మీ భక్తిని పరీక్షిస్తున్నాను, మీ శిష్యులు 40 చేయండి అనగానే వెంటనే కోడే జగదీష్ గారు మొత్తం మా వద్దిపర్తి సత్సంగాలు 7-6 గ్రూపులు ఉంటే అందరికీ పెట్టేశాడు, గురువుగారు కాశీలో నివసించవలను, దానికోసం 40 పాటు మనందరం కాలభైరవ అష్టకం యథాశక్తి పఠిద్దాం అని పఠించమన్నాడు ఆయన. నేను అమెరికాలో ఉండగానే మొదలుపెట్టారు. ఆ పర్యటన పూర్తి అయ్యే సమయానికి 40 అయిపోయింది. ఏకదాటినండి, దాదాపు 4000 సభ్యులు ఉన్నారట వద్దిపర్తి సత్సంగంలో. నాకేం తెలియదు, ఇదంతా వాళ్లే నడుపుకుంటారు శిష్యులే, వీళ్ళంతా పారాయణ చేశారు. 41 కాశీలో మాకు ఇల్లుందని వార్త వచ్చింది 41. ఎలా వచ్చిందో మొత్తం మీద రిజిస్ట్రేషన్కి చివరికి సమయం వచ్చింది. ఆ రోజు మంచి పర్వదినం. అందుకని ఇది రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నారండి, ఏం జనం అండి బాబు, అసలు అంత జనం ఎప్పుడు ఉండరట. ఈరోజు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో తెలియదు, మర్నాడు కూడా అవుతుందో లేదో తెలియదు. మర్నాడు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్లో నేను వెళ్ళిపోవాలి? మర్నాడు సాయంకాలం నేను హైదరాబాద్కి రిటర్న్ ఫ్లైట్ చేయించుకున్నాను, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ కనెక్టివ్ ఫ్లైట్ రిజర్వేషన్ చేయించేసుకున్నాను నేను మా దంపతులు అందరం. ఆ పరిస్థితులలో 12 అవుతోంది, జనం పెరిగిపోతున్నారు. ఆ కాశీ ప్రాంతంలో మన మరొకడు వింటాడు, మళ్ళీ భక్తితో భజ విశ్వనాథం అనుకున్నాను. 2 నిమిషం తిరగకుండా ఒక ఆయన వచ్చి అందరూ చూస్తూ ఉండగా కాళ్ళకి దండం పెట్టాడు. ఈ కూడా ఉన్న జనమందరూ మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఎందుకో తెలిసిన ఆయన ఎవరో నాకు దండం పెడుతున్నాడని వాళ్ళందరూ చేతులు ఇలా కట్టుకుని ఉన్నారు. ఇంతకీ ఆయన రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కాదు, మొత్తం ఆ ఏరియాకి రిజిస్ట్రార్ గారే. ఈ జనమందరం లేచి అడిగిపోతారు, సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళు వీళ్ళు నిలబడి ఉంటే ఆయనకి ఎందుకో తెలియదు. నన్ను చూడగానే సద్గురువు కింద కనబడ్డారు. నేను ఏదో చిన్న లుంగి పంచి లాంటిది కట్టుకుని ఊరికే చొక్కా కూడా లేకుండా పైన కండువ వేసుకుని నేను ఇంత విభూతి పెడితే ఆయన వినయంగా నమస్కరించి, ఏహి గురుహి గురుజీ హై, ఏహి ఈశ్వర్ హై, ఎందుకు వచ్చారని పక్క వాళ్ళు అడిగితే రిజిస్ట్రేషన్ పని మీద వచ్చారంటే 1:30 ఆయన పని అయిపోవాలన్నాడు. 1:30 అవతల వాళ్ళు వేలిముద్రలు, మా వేలిముద్రలు సమస్తం పూర్తయిపోయాయి. అంతా అయిపోయాక మళ్ళీ ఆయన వచ్చారు. ఈ జనాలకేమో ఈ ఎంప్లాయీస్ అందరికీ పై ఆఫీసర్ కదా కొంచెం అడుగు, ఆయన గురువు గారు ఎప్పుడు పెడుతున్నారు అంటే రేపు మధ్యాహ్నం పెడుతున్నారండి అని చెప్పారు వాళ్ళు. నేను అంత పూర్వం రిక్వెస్ట్ చేశాను, అయ్యా రేపు వెళ్ళిపోవాలని కాస్త ఏదో చూడండి అన్న, నా మాట ఇవ్వడం వినలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఆయన ఎప్పుడు పెడుతున్నారంటే రేపు 1 గంటకి బయలుదేరాలి, 4 గంటకి ఫ్లైట్ అండి, ఇండియో ఫ్లైట్ అన్నారు. కానీ ఆయన రేపు మధ్యాహ్నం భోజనం చేసేలోపు డాక్యుమెంట్లు పట్టుకెళ్ళి ఆయన చేతికిచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయించండి అన్నారు. మర్నాడు మధ్యాహ్నం 12:00 నా చేతికి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి నా చేతిలో డాక్యుమెంట్లు పెట్టారు. పెట్టి మా ఆఫీసర్ గారికి ఫోన్ చేయండి బాబు అని వాళ్ళే రింగ్ చేసి ఇప్పించి నాకు అంతే అనిపించుకున్నాక వెళ్ళారు. ఇంతకంటే ఏమన్నా ఇంకా వేరే మీకు చెప్పాలా? కలియుగంలో దేవుడు ఉన్నాడన్నారు. కిందటి సంవత్సరం 1 మాసంలో ఇది జరిగింది. ఆశ్చర్యకరమైన ఇటువంటి ఎన్నో లీలలు మన చుట్టూ జరుగుతున్నా మనం పట్టించుకోం. పరమేశ్వరుణ్ణి భక్తితో పట్టుకోవాలి, ఆయన కోసం ప్రార్థన చెయ్యాలి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో తెలిసినా, కొంతమంది 1000 సంవత్సరాలు తపస్సు చేసాము పరమేశ్వరుని చూడలేదంటారు. బ్రహ్మంతటి వాడు శివుడు తలకే చూడలేదన్నాడు. కానీ ఆయనకి ఇష్టమైతే పరమ పవిత్రమైన ఆయన శిరస్సుని ఒక మొగలి పువ్వు చూసింది, కామధేనువు చూసింది. ఈ ఇద్దరిని సాక్షులుగా పిలిచాడు ఆయన. ఇంత మాట ఎందుకు చెప్పానంటే ఆ రిజిస్టర్ ఆఫీసులో సాక్షి సొంతం కావాలా సాక్షి సొంతం కావాలా అని పాపం 24 గంటలు దాని మీదే బతికేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇద్దరు మినిమం సాక్ష్యాలు ఉండాలట. అందుకనే బ్రహ్మగారు చాలా తెలివిగా విష్ణువు దగ్గరికి వెడుతున్నాం, ఇద్దరు సాక్షులుంటే బాగుంటుందనుకుని ఇటు మొగలి పువ్వుని ఇటు కామధేనువుని సాక్షులుగా రండి అన్నాడు. పాపం కామధేనువుకి ఇష్టం లేదు అసత్యం ఆడడం, అయినా సాక్షాత్తు బ్రహ్మంతటి వాడు సృష్టికర్త సాక్ష్యం అడుగుతున్నాడు, కాదనడం ఎలాగా అనుకుని సరేలేండి అంది. ఇప్పుడు ఈయనకి ధైర్యం వచ్చింది. ఒక పక్కన మొగలి పువ్వు, మరో పక్కన కామధేను, ఇద్దరిని వెంట పెట్టుకుని యథాస్థానానికి వచ్చాడు. ఎక్కడ వాళ్ళిద్దరూ బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేశారో, ఎక్కడ శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాడో ఆ స్థానానికి వచ్చాడు. అప్పటికి వినయంగా కూర్చుని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే బ్రహ్మగారు, ఏం పరమాత్మ చూసొచ్చావా శివుని యొక్క మూలమును అన్నాడు. ఆది నాకు కనపడలేదు నాయన, శ్వేతవరాహ రూపంలో కిందకి వెళ్ళాను, కానీ ఎక్కడుందో లింగం యొక్క మూల నాకు తెలియక తిరిగి యథాస్థానానికి వచ్చాను అనగానే, చూసావా అయితే నువ్వు ఓడిపోయినట్టే నేను నెగ్గినట్టే అన్నట్ట. నువ్వెలా నెగ్గవు, నేను ఓడిపోతే ఓడిపోయాను, నువ్వెలా విజయం సాధించావన్నాడు ఆయన. ఎలా విజయం సాధించడం ఏమిటి, నేను శిరస్సు చూశాను, నువ్వు మూలం చూసి వచ్చి ఉంటే నువ్వు గొప్పవాడివి, శిరస్సు చేసేస్తే నేను గొప్పవాడిని, నేను శిరస్సు చూశాను వచ్చాను కాబట్టి నేనే గొప్పవాడు అన్నట్ట. నాయన బ్రహ్మదేవ, నువ్వు శిరస్సు చూశానంటే అంత తేలిగ్గా ఎలా నమ్ముతావు? నేనే మూలం చూడలేకపోతే నువ్వు శిరస్సు ఎక్కడ చూస్తావు, అంతం ఎక్కడ చూస్తావు, దానికి సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అంటే లేకపోవటం ఏమిటి, ఇద్దరు విట్నెస్. ఇదిగో చూడు ఓ పక్కన మొగలి పువ్వు అన్నాడు. వెంటనే విష్ణువు మొగలికేసి తిరిగాడు, ఏం కేతక పుష్పమా, నిజంగా బ్రహ్మదేవుడు శివుని శిరస్సు చూశాడా అనగా అప్పుడు వెంటనే అది కిక్కును మరకుండా చూసేసాడండో ఏందట. స్తంభాంతో వీక్షితో ధాత్ర తత్ర సాక్ష్యహమచ్యుత ఇత్యుక్త్వా కేతకం తత్ర ప్రణనామ పునః పునః. నేను శివుని యొక్క శిరస్సుని బ్రహ్మ చూశాడు అనడానికి సాక్ష్యం నేనే. నేను శివుడి శిరస్సు మీద ఉన్నాను, ఇంతలో కిందకు దిగుతున్నాను, మా బ్రహ్మగారు అక్కడికి వచ్చాడు, శివుడి శిరస్సును అభిషేకం చేశాడు, నేనేనండి సాక్ష్యం అంది. వెంటనే బ్రహ్మగారు ఎంత వినయంగా, మొగలి పువ్వు ఎంత మంచిదో అని దానికి ప్రణనామ పునఃపున పదే పదే దండం పెట్టాట. మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వాడికి పాదనమస్కారం చేసినా తప్పు లేదన్నారు శాస్త్రంలో. అందుకని ఆ పువ్వుల్ని సృష్టించిన బ్రహ్మగారు పువ్వుకి ఇప్పుడు దండం పెట్టాడు. కాల ప్రభావం చూసారా, అసత్యం అది. అయినప్పటికీ సత్యం కింద కేతక పుష్పం ధైర్యంతో తెగువతో బ్రహ్మగారు శివుని శిరస్సు చూశాను అన్నది. అయినా విష్ణువుకి ఎందుకో కొంచెం అనుమానం లోపల పీకుతోంది, ఈ పువ్వుల సాక్ష్యాలు ఎవరికి వస్తాయనుకుని ఒక్క సాక్ష్యం పనికిరాదు కదా. ఏకపుత్రుడు పుత్రుడు కాదని, ఒక సాక్ష్యం సాక్ష్యం కాదని వేదశాస్త్రములు చెబుతున్నాయి. కాబట్టి ఇంకేమన్నా సాక్ష్యం ఉందా అంటే లేకపోవటం ఏమిటండి, అందుకేగా పట్టుకొచ్చా, పక్కనే ఉన్నారు కామధేనువు గారు, ప్రొఫెసర్ కామధేనువు గారు, ఆయన అడగచ్చు. అనగా ఇప్పుడు ఈయన కామధేనువుకేసి తిరిగాడు, కామధేనువుకి అసత్యం ఆడడం ఇష్టం లేదు పాపం. కానీ బ్రహ్మగారు ఏమో బలవంతంగా అబద్ధం ఆడమంటున్నాడు, ఏం చేయాలి. అందుకని చూశాడండి శివుడి శిరస్సు చూశాడండి అని తల ఊపి తోకతో లేదు అంది. ఇదో విచిత్రమైన సాక్ష్యం. మా చాలా కాల క్రితం మా ఇంటికి ఒక ఆయన భోజనానికి వచ్చాడు, ఆయనకు ఒకటే మొహమాటం, ఇంకో నాలుగు బూరెలు వేసుకోండి అంటే బూరెలాండి, వద్దండి వద్దండి వద్దండి, ఈ చెత్త ఇలాగ ఈ చెత్త ఇలా వేసేశారా అనేవాడు. వద్దండి వద్దండి అంటే మా ఆవిడకి తెలుసు కనుక వేశాక వేసేసారా, ఇంకా నెక్స్ట్ వద్దులండి అనేవాడు. మళ్ళీ నాలుగు వేసినా ఇంకా నెక్స్ట్ వద్దులండి అనేవాడు అనమాట. ఇదో విచిత్రమైన మొహమాటం అనమాట. కొంతమందికి డైజెషన్ పవర్ బాగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చెత్త ఇలాగ ఈ చెత్త ఇలాగ అంటారట, వద్దు 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 వద్దు. అలా పాపం కామధేనువు గారు ఇలా తల ఊపుతూ తోకతో ఇలా అంది. ఈ తోకను బట్టి కనిపెట్టాడు ఆయన, తోకను బట్టి బ్రహ్మగారి పోక తెలిసింది. వెంటనే పరమేశ్వర దీనికి నిజమైనటువంటి సాక్షివి నువ్వే, ఇందులో ఏది నిజం అనగానే ఒక్కసారి ఆ స్తంభం ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయింది. పరమేశ్వరుడి దగ్గర తెలుతాయా అసత్యాలు. ఒక్క క్షణకాలంలో ఆ స్తంభం అగ్నిస్తంభం పగలగొట్టుకుని అందులోంచి మహాభయంకరాకారంతో పుట్టుకొచ్చాడు పరమేశ్వరుడు. పుట్టుకొచ్చి చూచారా దేవతలారా, ఈ బ్రహ్మ సృష్టికర్త, మీ అందరికీ ఆదర్శమూర్తిగా ఉండవలసిన వాడు, అటువంటి వాడు గొప్పవాడు అనిపించుకోవడం కోసం పిచ్చి పనులు చేస్తున్నాడు. ఈ పిచ్చి పనులతో గొప్పవాడు అవడం వల్ల ఏం ఉపయోగం లేదు, ధర్మ మార్గంలో గొప్పవాడు అవ్వాలి, విజయం ధర్మ మార్గంలో పొందాలి. ఇతడు దుష్టుడయ్యాడు, దానికి తోడు ఈ మొగలి పువ్వు ఈ కామధేనువు కూడా అసత్యాలు ఆడుతున్నాయి. అసలు ఈ అగ్నిలింగ రూపంలో మిమ్మల్ని పరీక్షించి సృష్టికర్తగా సృష్టిభర్తగా మిమ్మల్ని తీర్చిదిద్దడం కోసమే నేను ఇంత పని చేశాను అనగా బ్రహ్మగారికి వణుకొచ్చేసిందండో. ఒక క్షణకాలం చెమటలు పట్టాయి, బ్రహ్మకి చెమట పట్టదు, కంటి మీద రెప్ప పడదు, కానీ రెండూ పట్టాయి ఇప్పుడు. వెంటనే ఆయన ప్రభు ప్రభు నన్ను క్షమించు, ఆద్యంతహీనవ పుషిత్వ ఇమోహ బుద్ధ్యా భూయాద్విమర్శ ఇహ నావతి కామనోత్థః సత్వం ప్రసీద కరుణాకర కస్మలౌ మృష్టం క్షమస్వ విహితం భవతైవ కేల్యా. బ్రహ్మగారికి వణుకొచ్చింది, కళ్ళు బైర్లు గమ్మాయి, రెండు చేతులు జోడించి వినయంతో ఏదో అనబోతున్నాడు, నోట్లోంచి మాట రావట్లా. అప్పుడు విష్ణువుకి జాలేసింది, మా అబ్బాయి బ్రహ్మ ఏదో విజయం కోసం అసత్యం ఆడాడు, ఇప్పుడు శివుడు కోపగిస్తే ఈయన ఏమైపోతాడు అని అనుకుని, ప్రభు ఆద్యంతరహితుడవైన నువ్వు ఈ అగ్నిస్తంభ రూపంలో వచ్చావు, అటువంటి నీ మహిమ సామాన్యులకేం తెలుస్తుంది, దయతో ఈ బ్రహ్మని క్షమించు, ఇదంతా నీలేలే, నీకు తెలియకుండా ఎవడన్నా అసత్యం ఆడగలడా, నీకు తెలియకుండా ఎవడన్నా ఏదన్నా పని చేయగలుగుతాడా, నీకు తెలియకుండా ఈ ప్రపంచంలో అణువు కదలదు, గడ్డిపరక కదలదు, సర్వం శివమయం జగత్ అంటారు, ప్రభు రక్షించు రక్షించనగానే నువ్వు మహాత్ముడివి, నాలో సగ భాగానివి, అందుకే నువ్వు అసత్యం ఆడలేదు, నీవంటే నాకు అభిమానం, సత్యం పలికిన వాడివి నువ్వు, నీకు ఇదే నా వరం, ఈరోజు నుంచి మానవులలో నీకే అగ్రపూజ, నాకంటే విలువ నీకు పెరుక్కాక, ప్రజలందరూ నీకే ఎక్కువ ఆలయాలు కడుగురుగాక, నీ ఆలయాల్లో భోగాలు నా ఆలయంలో త్యాగాలు ఉండుగాక అన్నాడు. అందుకని అప్పటి నుంచి ఏమైపోయిందట, విష్ణు ఆలయాల్లో మంచి మంచి భోగాలు, లడ్డూలు, పులిహార్లు, కట్టుపొంగలు వచ్చాయి. శివాలయంలో విభూతి, ఓ అరటిపండు, ఓ చెక్క రావడం మొదలెట్టాయి. నీకు యోగం, నీకు భోగం, నాకు కేవలం త్యాగమే ఉండుగాక, నాకంటే ప్రత్యేకంగా నీకు ఆలయాల్లో పూజలు దొరుకుగాక, నీకు క్షేత్రం ప్రతిష్ట పూజ ఉంటుంది, నీ ఆలయాల్లో మంచి వైభవం ఉండుగాక, నీకు అలంకారాలు ఎక్కువ ఉండుగాక, నేను కేవలం లింగాకారంలో లేక నటరాజాకారంలో విభూతి మొదలైన వాటితో సంతృప్తి పొందుతాను. నీకు ఉన్నత స్థాయి ఇచ్చేశాను, నాతో సమానమైన స్థాయి ఇచ్చాను. ఈరోజు నుంచి నన్ను పూజించే వాళ్ళంతా నిన్ను పూజించాలి. నిన్ను పూజించక కేవలం నన్ను మాత్రమే పూజించేవాడు నాకు అనిష్టుడవుతాడు. నిన్ను పూజించి నన్ను తిట్టినా, నన్ను పూజించి నిన్ను తిట్టినా, ఆ ఇద్దరు భ్రష్టులు అవుతారు. మన ఇద్దరికీ అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ బ్రహ్మగారు చేసిన పనికి ఎంతో కొంత శిక్ష వేయకపోతే రేపటి నుంచి లోకములన్నీ అసత్యాలు ఆడడం మొదలు పెడతాయి, తప్పుకి తగిన శిక్ష పడాలి అని వెంటనే ఆయన ఏం చేశాడు, కనుబొమ్మలు ఇలా ముడివేశాడు గట్టిగా. ఆ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడు అరుస్తూ ఉంటే ఆ అరుపులకు లోకములన్నీ దద్దరిల్లిపోయాయి. ఆయన వికటాట్టహాసాలకు లోకాలు వణికిపోయాయి. భీ అంటే భయంకరమైన, భీతిని కొలిపేటటువంటి రవము అంటే శబ్దం చేస్తాడు గనక భైరవుడు అన్నారు. భీరవము చేసేవాడు భైరవుడు, భయంకరమైన శబ్దం చేస్తాడు. ఆయన ప్రపంచ ప్రళయకాలంలో అట్టహాసం చేస్తే ఆ అట్టహాసానికి కట్టలు తెంచుకుని సముద్రములు లోకాలను ముంచేస్తాయి. అంతటి మహాత్ముడు ఆయన, భయంకరాకారుడు, కాలభైరవుడు పుట్టుకొచ్చాడు. ఈ భైరవుడు నీలవర్ణంలో ఉన్నాడు, పెద్ద పెద్ద జటాజోటాలతో త్రిశూలంతో ఉన్నాడు. ఆయన పుట్టుకొచ్చి తండ్రి ఏమిటి నా అజ్ఞాన గాని, నువ్వు నాకు మరొక రూపం, నీవే నేను, నేనే నువ్వు. ఈ బ్రహ్మ మొదటి దైవం, నిజానికి ఆదిదేవుడు అయ్యుండి కూడా అసత్యమాడాడు. ఏ తలతో అబద్ధమాడాడో ఆ తలని కోసేయి అన్నాడంతే. బ్రహ్మగారికి తూర్పుకు ఒక ముఖం, పడమరకు ఒక ముఖం, ఉత్తరమునకు ఒక ముఖం, దక్షిణమునకు ఒక ముఖం, ఒక ముఖం ఆకాశం కేసి ఉంటుందన్నమాట. పంచముఖుడు బ్రహ్మ. ఈ పైముఖంతో అసత్యమాడాడు ఆయన. పైకి ఎగిరటం వల్ల పైముఖంతో నేను విజయం పొందాను అని అసత్యమాడాడు. ఈ ఊర్ధముఖాన్ని నరికేయనగానే వెంటనే భైరవుడు ఒక చేత్తో బ్రహ్మగారి జుట్టు పుచ్చుకుని, మరో కత్తి పుచ్చుకుని ఐదవ తల నరికి పారేశాడు. అక్కడితో ఆగలేదు. ఈ భైరవుడికి కోపం వస్తే ఎవరు పట్టలేరు. ఐదవ తల ఆకాశం కేసి చూస్తున్న తల నరికాడు. ఆ తల టక్కర కుడి చేతికి అతుక్కుపోయింది. ఈలోపు కత్తి తీసి మిగతా తలకాయలు కూడా నరకబోతూ ఉంటే వెంటనే ఈ మహాత్ముడు బ్రహ్మదేవుడు తుఫాన్లో వణిగిపోయి అరటి తిట్లాగా వణిగిపోతూ ప్రభు ప్రభు రక్షించంటూ భైరవుడి కాళ్ళ మీద పడ్డాడు. ఇంతలో విష్ణు వచ్చి భైరవుడి చేయి గట్టిగా పట్టుకుని, ఆగు నాయన ఆగు, ఒక్క తలతో అబద్ధమాడాడు కనుక ఆ తల నరకడం ధర్మం, మిగతా తలలతో ఆయన అసత్యం ఆడలేదు, దానిని నరకడం ధర్మం కాదు అని అతన్ని ఆపి, ప్రభు పరమేశ్వర నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, ఇతనికి పూర్వం ఐదు ముఖాలు ఇచ్చిన వాడి నువ్వే, ఇప్పుడు చతుర్ముఖుణ్ణి చేసింది నీవే, ఇతడు నీ అనుగ్రహానికి యోగ్యుడు, కాలప్రభావం వల్ల రజోగుణం ఆవహించి నీ మాయలోంచి బయటపడలేక ఇంతమంది దేవతల సమక్షంలో గొప్పవాణ్ణి అనిపించుకోవాలనే కోరికతో అసత్యమాడాడు. ఏ తలతో అసత్యమాడాడో ఆ తల తెగిపోయింది, కాదనను, తక్కిన తలల్ని విడిచిపెట్టు, అతన్ని రక్షించు, సృష్టికర్తని చంపితే అది మహాపాపం అవుతుంది. ఏదో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఒక తల పోయింది కనుక మిగతా తలలతో ఈరోజు నుంచి నిన్ను నర్చిస్తూ జగత్ప్రఖ్యాతి పొందుతాడు అనగానే శివుడు అవ్యాజ కరుణామూర్తి విష్ణువు అలా ప్రార్థించగానే టక్కున చల్లబడిపోయాడు. కాలభైరవ, నేను చెప్పింది ఒకటే, ఏమిటది, బ్రహ్మదేవుడు ఏ శిరస్సుతో అసత్యమాడాడో ఆ ఒక్క శిరస్సుని మాత్రమే నరకమన్నాను నేను, అదొక్కటి నరికావు, ఇక మిగతా శిరస్సులు ఖండించకూడదు అని కాలభైరవుని పక్కకి లాగాడు. ఈ క్షణం నుంచి నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వారణాసి క్షేత్రానికి వెళ్ళిపో, క్షేత్ర పాలకుడిగా అక్కడే ఉండు. నీ దర్శనం చెయ్యకుండా కాశీ వదిలి వెళ్ళిన వాడికి కాశీక్షేత్రానికి వచ్చిన పుణ్యం రాదు. కాశీలో ఉండాలన్నా, కాశీలో మరణించాలన్నా, కాశీకి అసలు రావాలన్నా నీ అనుగ్రహమే కావాలి పద్మాకర్ గారు నేనే తలుచుకున్నట్ట, వాళ్ళ శిష్యులు నీ జపమే చేశారట, చూశారా ఆయన గిల్లురాల కాశీలో, కాబట్టి నాయన నీవే క్షేత్రపాలకుడివి పో అని కాశీకి పంపేశాడు కాలభైరవుణ్ణి. అందువల్ల ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కాశీ వెళ్ళాక పొరపాట్లు కూడా కాలభైరవుణ్ణి చూడకుండా వెనక్కి రాకండి. కాలభైరవుణ్ణి చూడకుండా వస్తే కాశీ యాత్ర మొత్తం వ్యర్థం, డబ్బులు దండగా ఆయాసం మిగులుతుందట, వృధాయాసం అటది. కాలభైరవుణ్ణి తలుచుకోనిది, ఒకసారైనా కాలభైరవుణ్ణి చూడకుండా కాశీక్షేత్ర యాత్ర వ్యర్థం. ఒకటికి రెండు సార్లు ఇందులోనూ చెప్పాడు, కాశీఖండంలో స్కాంద పురాణం చిట్ట చివరి పురాణంగా చెప్పుకోవాలని నియమం. స్కాంద పురాణంతో పురాణాలు పూర్తి చేయాలట, ఎందుకంటే స్కాందం పెద్దది, ఎన్నో ఖండాలతో ఉంటుంది. అందులో కాశీఖండం కూడా ఒక గొప్ప ఖండం. ఆ ఖండంలో చెప్పారండి, కాలభైరవుణ్ణి పట్టించుకోకుండా కాశీకి వెళ్ళడమా, అంతకంటే హాయిగా ఇంట్లో వేళకి భోజనం చేయటం నయం అన్నాడు ఆయన. వృధాయాసం అది. నానాయాతన పడి ప్రయాణం చేసి అలసిపోయి పరమాత్మ దర్శనం చేసుకోకుండా రావడం వ్యర్థమవుతుంది. కాబట్టి కాశీకి వెళ్ళామంటే కాలభైరవుణ్ణి చూడవలసిందే అని కాలభైరవుడికి వరమిచ్చి పంపాడు.